ఈరోజు సాధారణ యొక్క క్షణం భౌతిక జగత్తులో ఎందుకు ఏర్పడింది, తర్వాత ఆమె ఇక్కడ పరకీయ భావన అంటే ఆమె అభిమన్యు అన్నటువంటి వ్యక్తిని వివాహం చేసుకుంటుంది, కారణం ఏంటి? సో భగవద్గీత శ్లోకం లేకుండా దీని గురించి నిన్న ఎవరో ప్రశ్నించారు. జ్ఞానాంజనశ్లాపయాం మిళితం జైన తస్మై శ్రీ గురవే నమాగం కృష్ణపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామినే నమస్తే సారస్వతి దేవం గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పరస్వతి దేశ సాధినే కృష్ణచైతన్య ప్రభునిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసవి గౌరవృంద హరే కృష్ణ హరే రామ 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 హరే. చాలా మంది ఆధారాన్ని యొక్క తత్వాన్ని శ్రీపాద మధ్వాచార్యులు గారే ఆయన ఏం చెప్తారు అంటే, ఉడిపిలో కృష్ణుని యొక్క విగ్రహాన్ని పూజిస్తారనమాట. అంటే వెన్న చిలికేటువంటి కాలాన్ని పట్టుకున్నటువంటి చిన్ని కృష్ణుడు అనమాట ఉడిపిలో ఉన్నటువంటి విగ్రహం. ఆ విగ్రహం దేవకీ దేవి, తర్వాత రుక్మిణి, వీళ్ళిద్దరు కూడా భగవంతుని అడిగారంట. ఏమని అంటే, ఈ యొక్క బాణం చాలా అద్భుతంగా ఉంటుందంట స్వామి. దేవత దేవ అంటుంది కృష్ణుడితోటి, జన్మనిచ్చాను మీకు కానీ బాల్యం అస్సలు తెలియదు నాకు. ఎందువల్ల, దేవత దగ్గర నుంచి యశోదమ్మ దగ్గరికి కృష్ణుడు వెళ్ళిపోతాడు, మరి మీ బాల్య లీలలు చూసేటువంటి భాగ్యం నాకు కలగాల. అప్పుడు భగవంతుడు విశ్వకర్మను పిలిపించి కృష్ణుడు రాముల యొక్క విగ్రహాలు చేతిలో పవం పట్టుకున్నట్టుగా ఆ విగ్రహాలను చెక్కించి వాటిని బాహ్యతిగా ఇచ్చి, ఈ విగ్రహాన్ని పూజించడం ద్వారా నా బాల్య లీలలన్నీ కూడా అవగతమవుతాయి అని చెప్పి చెప్తుంది. ఆ విగ్రహాన్ని అక్కడ ఎవరితో పూజిస్తారు, కొంతమంది నగోచార్య వారి శిష్యులు వచ్చి మనం రాధాకృష్ణుని ఎందుకు పూజించకూడదు అంటారు. అప్పుడు మధ్వాచార్య గారు అంటారు, రాధాకృష్ణుడు యొక్క పూజా విధానం చాలా ప్రమోత్కృష్టమైనటువంటిది, దానివల్ల మన కృష్ణుడు చాలా విధాన పొరపాటు జరిగింది. చాలా మంది భాగవతంలో రాధ యొక్క నామాన్ని, అయితే రాధ యొక్క నామాన్ని కాదు ఏ దేవత యొక్క నామాన్ని కూడా సుఖదేవ గోస్వామి చెప్పారనమాట. చాలా మంది ఏమంటారంటే, రాఘవంలో రామదేవి యొక్క నామాన్ని ఎందుకు చెప్పలేదు అంటారు. కానీ రామదేవి కాదు, ఈ గోపిక యొక్క నామాన్ని కూడా కృష్ణుడు సుఖదేవ గోస్వామి చెప్పాడు. అదేమంటారంటే, సీనియర్ గోపిక, పరమోత్కృష్టమైనటువంటి గోపిక అంటారు. కానీ పేరు చెప్పాను కారణం ఏంటి అంటే, దశమ స్కంభం తర్వాత ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ఇంకో రెండు స్కంభాలు ఉన్నాయి, ఏకాదశ ద్వాదశ స్కంభాలు. ఈయన రాధా అనేటువంటి నామాన్ని ఉచ్చరిస్తే సుఖదేవ గోస్వామి మహాభావనకు గురి అయ్యి ఇంక ముందు కోరలేదంట. ఎందుకంటే ఆయన యొక్క స్థానం ఏంటి మొత్తం కదా అర్థం చేసుకోవాలి. సుఖదేవ గోస్వామి రాధా ఆయన యొక్క పైపొచ్చినట్టనమాట. సుఖదేవ గోస్వామి ఆ కృష్ణుడికి ఈ రోజు ఇవ్వాలా అంటే, ఈ చిలుకకు శిక్షణ ఇచ్చి ఉంటుంది అనమాట రావడానికి. ఆ చిలుక వెళ్ళి ఆ సందేశాన్ని కృష్ణుడికి ఇస్తుంది అనమాట. అయితే రాధాకృష్ణ యొక్క లీల ఈ భౌతిక జగత్తులో వాళ్ళు సాధించిన తర్వాత ఆ చిరుతకి ఇంకా సన్నాయకం దురాశ్రవం గోవింద గ్రహీణని అంతా గ్రహంగా ఉందన్నమాట. స్వామిని చెప్పి అచ్చుక భాగవత ధర్మం భాగవత లీలలు ఎక్కడ వినొచ్చు 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 అని చెప్పి అంత బ్రహ్మాండం అంతా పరిక్రమిస్తూ ఉందండి. కైలాసంలో పార్వతీయుడు పార్వతీదేవికి భాగవత మహత్యం గురించి చెప్తూ ఉన్నారండి. చెప్తూ ఉంటే ఆమె పార్వతీదేవి ఆమెను నమామం చేస్తున్నాము నాన్న నామం విస్తరిస్తూ ఉంటాం. మనందరం క్లాసులకు వచ్చిన ప్రశ్న కొంచెం నిద్ర వచ్చేస్తుంది మనకి. సో పార్వతీదేవి కూడా ఆమె నిద్రిస్తూ పూర్తడం మానేస్తుంది అనమాట. సో ఇది మంచి స్వచ్ఛంగా భావన అవకాశం అని చెప్పి ఈ చిన్న అక్కడికి వచ్చి చేతి మీద కూర్చొని శివుడు భాగవత ధర్మాన్ని చెప్తూ ఉంటే అంటే ఇంత ముందు మహాత్ములు ఎవరైనా కానీ ప్రవచనం ఇచ్చేటప్పుడు వాళ్ళ కళ్ళు మూసుకొని వాళ్ళ యొక్క పరిస్థితికి ఆ యొక్క విలువ వాళ్ళ గోచరించేటువంట అంటే దివ్యజ్ఞానం హృదయ ప్రకాశితం ఆ దివ్యజ్ఞానం హృదయంలో ప్రకాశితమైంది వాళ్ళు మాట్లాడేవాళ్ళు నో క్వశ్చన్ ఆఫ్ ప్రిపరేషన్ లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదనమాట. వాళ్ళ యొక్క ప్యూరిటీ ఏంటంటే ఆ యొక్క విద్య గోళన్నింటి ఇక్కడ చూపేటువంటి వారు అనమాట. ఆ చూపు బృందావనంలో కూడా సత్యోత్సవాలు చెవి మహాప్రభు చెప్పారు. అక్కడ జరిగినటువంటి దివ్య లీలలు వాటన్నింటినీ కూడా ప్రదేశాన్ని గుర్తించిన చెప్పి రూప గోస్వామి సనాతన గోస్వామి వాళ్ళు పర్టికులర్ గా ఉదాహరణకి ఖాళీలో జరిగినటువంటి ప్రదేశం వాళ్ళకి అక్కడికంటే అది ఖాళీ రాక అని చెప్పి నిర్ణయించారు. అది అక్కడ ఖాళీల మీద భగవంతుడు నృత్యం చేసినట్టు అంతా గోచరించారు అనమాట. సో ఇది ఖాళీ గ్రాస్ ఇది కేసీ గ్రాస్ సంజీవంగా వాళ్ళ ప్రదేశాన్ని అన్నిటినీ కూడా గుర్తించారని. మీరు శివుడు కూడా మీ వైష్ణవనాన్ని యథాశంభు వైష్ణవులకి పరమ వైష్ణవుడు ఆయన. సో ఆయన కూడా ఆ లీలలన్నీ కూడా భాగవత లీలలన్నీ కూడా దృశ్యం చూస్తూ ఆయన వచనం చెప్తూ ఉన్నారు అనమాట. ఆయన ఈ దగ్గర ఉన్న నెలకొని వచ్చలేదు కానీ ఊరుకోవడానికి మాత్రం ఎవరు లేదా శివుడు ఊరుకోడుతూ ఉందనమాట. ఆయన కలిసి ఇచ్చేటప్పటికి ఈ నేను మంచి రాజనగర్ ఉంది మళ్ళీ ఊరుకోవడం అంటే నేను మాటలు చెప్పాను అని చెప్పి అక్కడ అక్కడ ఊరుకోవడం ఆయనకు చాలా కోపం వచ్చింది. ఇంతకీ నేను ఊరుకోవడం నేను చెప్పి నన్ను మాటలు చెప్తామని ఆయన మాటలు తీసుకోవచ్చు దాన్ని గమనించాలని చెప్పి అయితే ఇప్పుడు ఊరుకోవడం చాలా వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి అతను తాను రక్షించుకుని దానికి పోటీ ఉంటే అక్కడ ప్రదే కార్యక్రమంలో వ్యాపారం వారి యొక్క భార్య ఆమె ఆలోచిస్తుంది అనమాట. ఈ చిలక ఏం చేస్తుంది అంటే లోపలికి ఆ రకంగా ధర్మంలోకి వెళ్తున్నాం రామరాజు యొక్క పెంపుడు చిలుకనమాట. మరి రామరాజు రామాన్ని ఉచ్చరిస్తే ముందు తర్వాత రెండు స్థండాలు రావాలన్నమాట. స్వామిని చెప్పి చాలా జాగ్రత్తగా ఆ యొక్క నామాన్ని గుర్తు తెచ్చుకోకుండా ఆ భాగవతాన్ని అంతా కూడా ప్రవచనం చేయడం జరిగిందనమాట. అయితే రామాయణకి ఇంకొక నామదేవం కూడా ఉందంట. అదేంటి అంటే భాగవతం అంట. భాగవతం అనేది రామాయణ నామదేవం అంట. భాగవతం అనేటువంటి సో ఆ భాగవతం అనేటువంటి పదవి భాగాన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. వాళ్ళు భాగవతం భాగాన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఆమె నేను స్మరించేటట్టుగా చేస్తుంది అనమాట. సో అందువల్ల ఈ పరమోత్కృష్టమైనటువంటి భక్తురాలు రావడాన్ని అయితే ఈ రావడానికి భౌతిక జగత్తుకు రావడానికి దానికి కూడా ఒక కారణం ఉందన్నమాట. ఆ కారణం వెనకాల చాలా గొప్ప రహస్యం కూడా ఉంది, మనకు ఒక గొప్ప సందేశం కూడా ఉంది. అదేమిటి అంటే భక్తులు భక్తి యొక్క సేవ భగవంతుడు ప్రతి ఒక్కరికి అయిన ప్రభు మనకొక్కరికే కాదు. మరణం ఉంటే కాబట్టి ఒక్కొక్కసారి ఎన్ని ఇంపార్టెంట్ సందేశంతో ఏమేది ఇంకెవరు అందరికీ అవకాశం ఇవ్వాలి, అందరికీ అవకాశం ఇవ్వాలి, అందరినీ ఆచారం చూడండి. లోకల్ వారి వృందావనంలో కూర్చొని ఆయన భజన సేవలో ఉన్నారు. అది కూడా జీవితం యొక్క సమాధానం ఏంటి వృందావనంలో చదవాన్ని పూజించడం ఆ స్థితిలో ఉన్నారు. కానీ దాన్ని త్యాగం చేసి ఈ మాధుల్యాన్ని ప్రపంచానికి ఇవ్వాలని 70 సంవత్సరాల వరకు ఆయన బయటకు వచ్చారు అనమాట. వృందావనం విడిచిపెట్టి వచ్చారు. మరి వచ్చి ఎటువంటి ప్రదేశాలకు వచ్చారు? ఒకసారి ఒక ఉపన్యాసం ఇస్తూ జనక మహారాజు కథ గురించి చెప్తారనమాట. జనక మహారాజు ఆయన వైకుంఠానికి వెళ్ళేటప్పుడు కృష్ణ విమానం ఈ నరకం పక్క నుంచి వెళ్తూ ఉన్నది. ఎవరు ఆ జనక మహారాజు మీద సోకినటువంటి గాలిని అది ఆ నరకంలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు చూడటం వల్ల వాళ్ళన్నీ ఎంతో ఉపశమనం. అక్కడ నరకం మాటలు మీరు గ్రహించే వారు సంపాదన కోరుతున్న వాళ్ళందరికీ ఎక్కడైనటువంటి శాంతం కలిగిందంట. కారణం ఏంటి అంటే జనక మహారాజు వెళ్తున్న పుష్పం వల్ల ఆయన మీద సోకినటువంటి గాలి వల్ల వాళ్ళకి అంత ఉపశమనం కలిగింది. అంటే అంత మహాత్ములు అనమాట జన మహాజనంలో ఒకరు తమిళ మన మహాజన్ల వాళ్ళలో ఈ మతాయి జనక మహారాజు. అప్పుడు జనక మహారాజు ఆయన ఎవరైనా వాళ్ళందరూ ప్రార్థించారంట, మీ మీకు సోకినటువంటి గాలి మాకు ఇంత ఉపశమనం కలిగితే మీరు కొంత నరకంలో ఉద్యమంట ఆడుకోండి అన్నారంట. కానీ ఎవరైనా వారు చెప్తారంట, కానీ మీకు నరకంలో ఉండేటట్టుగా ఇక్కడ కర్మం చేయలేదు మీరు అని చెప్పి చెప్పి. కానీ నేను ఎక్కడైనా ప్రతి ఆయన రిక్వెస్ట్ చేసుకొని కొంత సమయం అక్కడ ఉంటే వాళ్ళకి ఊరటం కలిగించాను. ఇది మీ ప్రభుత్వాలు గారు ఉపన్యసిస్తూ ఉంటే అప్పుడు కొంతమంది శిష్యులు అడుగుతారంట, ప్రభుత్వాలు నరకానికి వెళ్ళి ప్రచారం చేసే ప్లాన్ ఏమన్నా మీకుందా అన్నారు. అప్పుడు ప్రభుత్వాలు గారు నవ్వుతూ చెప్పారండి, ఆల్రెడీ నేను ప్రచారం చేసేది నరకమే, నీలకి నరకానికి ఏం వ్యత్యాసం లేదు. నరకమైనటువంటి ప్రదేశాలకి నేను ఆయన యొక్క మహాతాత్మాన్ని ఎంతో పవిత్ర భక్తులు ఆయన ఎంతో త్యాగం చేసి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తారనమాట. తర్వాత షడ్పోస్వాములు వాళ్ళు సకల ఐశ్వర్యాన్ని త్యాగం చేస్తారు భగవంతుని యొక్క భక్తాన్ని ప్రచారం చేయడానికి. తర్వాత రఘునాథాస్ గోస్వామి, గోపాలభ్రత గోస్వామి అందరు మహాత్ములు కూడా. తర్వాత శ్రీపాద రామానుజాచార్యులు వారు ఆయన దగ్గరికి ఆయన గురుగారి దగ్గరికి 18 సార్లు వెళ్ళారంట దీక్ష ఇవ్వలేదు. దోషికి పోటీ దీక్ష ఇవ్వకపోతే ఆయన కావేరి నదీ తీరంలో కూర్చొని నాలో ఎంత లోపం ఉందో అందుకని నా గురువు నాకు దీక్ష ఇవ్వట్లేదని చెప్పి ఏడుస్తూ ఉన్నాడండి. ఏడుస్తుంటే అదే సమయంలో ఈ గోష్ఠీపూర్ణ గురువు శివలింగానికి వచ్చారండి. వస్తే అక్కడ ఒక అర్చకుని లోపల భగవంతుడు ఆవాహమై ఈ గోష్ఠీపూర్ణకు చెప్తాడంట, హే రామానుజు గారు అనుకుంటున్నావు, నాన్న ఇవ్వడానికి నువ్వు ఎందుకు సంశయిస్తున్నావు అంటే అప్పుడు గోష్ఠీపూర్ణ చెప్తున్నాడు, స్వామి ఇది సామాన్యమైనటువంటి మంత్రం అయ్యా, ఎవరికంటే ఎవరికి ఎట్లయ్యా ఇస్తామంటే, అయినా రామానుజుని నేను సామాన్యుడు అనుకుంటున్నావా, ఎవరనుకున్నావు, ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులను అంతని కూడా ఉపయోగించడానికి అవతరించిన వాడు రామానుజుడు, నాన్న నువ్వు మంత్రోపదేశం చేయన్నా రామను ద్వారా కృపచం నడుస్తుంటే ఇక్కడ భగవంతుడు అన్నాడు బ్రతకలేక గురువుకి ఈ రకమైనటువంటి వేస్తున్నాడు. ఇప్పుడు గురువు గురించి చెప్తారనమాట, ఆయన గోష్ఠీపూర్ణ చాలా గొప్ప భక్తులు అంట. అయితే ఈ శాస్త్రాలు ఈ ఉపనిషత్తులు ఈ మంత్రాలు ఇవన్నీ కూడా ఒక పెద్ద తంపు పెట్టిన పెట్టడం పాల్గొనిస్తున్నవాడంట. ఎవరో ఉన్నప్పుడు వాటిని తీసుకుని చదువుకొని మళ్ళీ పాల్గొనిస్తాడంట. ఎవరైనా గుణాలను తీస్తే దీన్ని దుర్వినియోగం చేసేస్తారో నీ మంత్రాలు వీటన్నిటి అని చెప్పి ఎవరు నిరంతరంలో ఆ తంపు పెట్టి పాలన తీసుకొని మనం చదువుకొని మనం లోపల పెట్టుకుని జాగ్రత్తగా చదవాలని చూస్తున్నవాడు అమిత అన్నమాట. అక్కడ ఆ ఊళ్ళో ఆయన ఉన్నటువంటి దోషిపూర్ణ ఉన్నటువంటి ఊళ్ళో జనాలు వచ్చేవాళ్ళంట భగవంతుని చూడడానికి కాదంట, కోస్టిపూర్ణం చూడడానికి వచ్చేవాళ్ళంట. అంత గొప్ప పవిత్రుడంట. ఒకవేళ ఒక భక్తుడే చదువుతారంట దోషిపూర్ణ, అయ్యా ఇక్కడ దోషిపూర్ణ మహాత్ముడి ఇల్లు ఎక్కడయ్యా, ఆయన కలవాలి నేను అంటాడు. ఈయన వాడికి అంటాడంట, హే ఇంత దూరం వచ్చి స్వామి దర్శించదు గోష్ఠీపూర్ణ దోషిపూర్ణ ఆయనతో ఇంకనే స్వామి ఊరుకో అని చెప్పి చెప్తాడు. ఎందుకో ఇతను స్వామి దర్శనానికి వెళ్తాడంట, స్వామి ఊరి ఇంటికి వస్తూ ఉంటే గోష్ఠీపూర్ణ కూడా ఊరేగింపు ముందు మంత్రోత్సవం చేసుకుంటూ వస్తూ ఉంటారనమాట. అప్పుడు వస్తూ ఉంటే ఈ వ్యక్తి ఎవరైతే అడిగారో ఆ గోష్ఠీపూర్ణను చూపించి వేరే వ్యక్తిని అడుగుతాడు. ఆ వ్యక్తి ఎవరైనా అడుగుతాడంట, ఆయన మహాత్ముడు గోష్ఠీపూర్ణయ్యా అంటాడు. నేను ఆ గోష్ఠీపూర్ణ ఎవరైనా ఆయన అడిగితే తిట్టి భగవంతుని దర్శనం చేయాలి, నాకు గోష్ఠీపూర్ణ నేను జీవితాలి అన్నాడు, ఆయన గోష్ఠీపూర్ణ అని చెప్పి నేను సంస్థ నమస్కారం చేస్తాను. సో ఆయన వెనకాల జనాలు అట్లా ఉండే వాళ్ళకి అంత ప్యూర్ పవిత్రమైనటువంటి వ్యక్తి అనమాట. సో ఆయన పిలిచి రామానుజు గారికి చెప్పారు, సో నా నమస్కారం నీకు, దాన్ని ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకూడదు, భగవంతుడు నామం అంత చీప్ కాదు, ఈరోజు మనందరం కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించగలుగుతూ ఉన్నాము అంటే నమో మహావరణ్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే, కృష్ణ ప్రేమను పంచడానికి కరుణామూర్తి అయినటువంటి అవతారంలో శ్రీ చైతన్య మహాప్రభు వచ్చారు. మంత్రం అనేది ఏదైనా కానీ బ్రాహ్మణుడు మాత్రమే ఉచ్చరించారు, కానీ చైతన్య మహాప్రభు ఈ మహామంత్రాన్ని ఇచ్చేస్తూ ఉంటే అప్పుడు బ్రాహ్మణులందరూ కూడా ఖండించారు దాన్ని, ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేస్తున్న మంత్రం ఎవరు దాట్లాగా అన్నారు. అందులో చైతన్య మహాప్రభు చెప్తాడు అలాగే సూత్రుడు సంభవ కలియుగంలో పుట్టిన వాడందరూ సూత్రుడే. మరి మీరు మంత్రము ఎవరికి ఇవ్వదు అంటే ఇంకా బ్రాహ్మణుడికే ఇవ్వాలంటే అప్పుడు ఎవరికి ఇవ్వడానికి లేదు అందరూ సూత్రుడు లేదన్నారు. అది ఒకటే లేదు అనమాట, ఒకటే ఒకటే అప్పుడు ఇది మీ మంత్రం ఆయన అడిగారట చైతన్య మహాప్రభు. అవును మా మంత్రం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఇది మీ మంత్రం అవునన్నాడు. అయితే నా మంత్రం ఇది అని చెప్పి ఆయన ఏం చెప్పాడంటే రామ నుంచి మొదలవుతుంది కదా దాన్ని కృష్ణ నుంచి మొదలుపెట్టి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మీ మంత్రం మీరు ఎంచుకోండి, ఇది నా మంత్రం నేను అందరికి ఇచ్చేస్తాను అది అలాగే. అందువల్ల ఈరోజు మాకు ఈ మహాబాధ్యం అనమాట. రామంద్రుడు ఆయన పిలిచి చెప్పాడంట అయ్యో ప్రభు రాష్ట్రీ మంత్రం నువ్వు ఉంచుకోవాలా రామంద్రుడు అంత ఆయన విన్న దాకా సరే అని చెప్పి చెప్తారు. ఆయన నామం ఎప్పుడైతే ఓం నమో నారాయణ హస్తాక్షరి ఇచ్చేశారో తీసుకొని నేరుగా వచ్చి గాలి గోపురం ఎక్కేశారంట. ఓం జనందరినీ పిలిచారంట, పిలిచి అందరికీ మంత్రాన్ని ఉపదేశం చేస్తారనమాట. చేసేసిన తర్వాత గురువు గారికి తెలిసింది, పిలిచి ఆయన చాలా ఆగ్రహించారనమాట. ఆగ్రహించి ఏంటి రకంగా చేస్తావా, దీనికి పర్యవసానం ఏంటో తెలుసా, నరకానికి వెళ్తాను అన్నాను. ఇంకో రామాంజు గారు చెప్పారు, నేను ఒక్కడిని నరకానికి వెళ్ళి వీళ్ళందరూ వైకుంఠానికి వెళ్ళేటప్పుడు దానికి నేను సిద్ధంగా ఉన్నాను స్వామి అన్నాడు. ఎప్పుడైతే ఆ భావం చూస్తారా గురువు గారి రామాంజు గారు తాగా మీద అది ఏం రామానుజు దాస్తుంది నేను మీ దాస్తుందని చెప్పాను. ఈ రకంగా ఈ రామాయణం యొక్క లోన్లో కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ భగవతత్వాన్ని ఎంత వీలైతే అంత ఇతరులకు ఇవ్వడానికి మనం ప్రయత్నించాలి, అవకాశాన్ని ఇతరులకు ఇవ్వడానికి ప్రయత్నించాలి. అందరు వాడు అపరాధి అయితే అపరాధి లేకపోతే సంస్థకి ఏమైనా చెడ్డ పేరు వస్తుంది అటువంటి వ్యక్తి జాగ్రత్తగా, లేకపోతే ప్రతి ఒక్కరికి మనం దీన్ని పంచడానికి మనం ప్రయత్నించాలి పంచడానికి ప్రయత్నించాలి. రాజమండ్రి యొక్క భీముగా ప్రత్యేకించి ఆమె ఆధ్యాత్మిక జగత్తులో విరాజా నది మీద ఈర్ష్య చెందిందంట. ఒకరోజు దేవదేవుడైనటువంటి కృష్ణుని సేవిస్తూ రాధారణి ఉంది, ఆ సేవలో తన్మయత్వం చెంది ఆమె మహాభావానికి గురి అయిందంట. అప్పుడు భగవంతుడు ఈ లోపల విరాజా నది ఆ భగవంతుని యొక్క జ్ఞానం ఆయన యొక్క సేవ కోసం వేచి ఉందన్నమాట. అప్పుడు భగవంతుడు అనుకున్నాడు నేను ఎట్లాకో మహాభావంలో వెళ్ళిపోయింది, ఆమె సేవ కావాలని కోరుకుంటూ ఉంది, ఈ కోరుకునే లోపల ఆమెకి వెళ్ళి సేవ భాగ్యం కలిగిద్దామని చెప్పి విరజారెడ్డి దగ్గరికి వెళ్ళి అక్కడ సేవ భాగ్యం అప్పటికి అప్పటికి ఇంకా ఇంత నది కాలేదు అనమాట. విరజ ఆమె విరజ నది కాలేదు ఇంకా అక్కడ అక్కడికి వెళ్ళి ఆ సేవ భాగ్యం ఇస్తే ఆమె భగవంతుని చూడమని ఎంతో సన్నిహితంతో సేవ చేసుకుని చాలా ఆనందంగా భగవంతునికి అప్పరిగేలు చేస్తూ ఈ విరజ ఆమె గడుపుతూ ఉందన్నమాట. ఈరోజు రాధారణి తేరుకుడింది అనమాట. తేరుకుంటే ఇప్పుడు రాధారణి తిరుగుతుంది, కృష్ణుడు ఎక్కడ కృష్ణుడు ఎక్కడ కృష్ణుడు ఎక్కడ, అక్కడ ఉన్నటువంటి చిలకత్తులు వాళ్ళు వెళ్ళి చూస్తారంట. రాధారణికి 630 మిలియన్గా సఖీ జన్లు ఉన్నారంట. 630 మిలియన్స్ అంటే ఎంత వస్తుందన్న, 6.6 బిలియన్స్. సో అంత మంది సభ్యులు అంట రాజరాణికి ఆధ్యాత్మిక జగత్తులో. సో రాజరాణికి వాళ్ళు చెప్పారంట విరజ దేవితోటి విరజ వనంలో భగవంతుడు ఉన్నాడు, అక్కడ కాలక్షేపం చేస్తున్నాడు అని తనకి వెళ్దాం పదండి అని చెప్పి బయలుదేరాడు. బయలుదేరితే 100 యోజనాలు ఎత్తు ఉన్నటువంటి రథం అంటది. తర్వాత 10,000 మిలియన్ గదులు ఉన్నాయంట దాంట్లో. దానికి 100 మిలియన్ చక్రాలు ఉన్నాయంట ఆ రథానికి. ఆ రథంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాయంట. తర్వాత పొలములు ఉన్నాయంట. సో ఇట్లా చాలా పెద్ద రథం అంట. ఈ యొక్క 630 మిలియన్ల 63 కోట్లు వీళ్ళు సఖీ జనులందరూ కూడా ఆ రథంలో ఎక్కారంట. రాఘవన్ గారు ఎక్కిందంట కలిసిపోతూ ఉన్నారంట. అంటే ఒక్క రథము కెపాసిటీ కలిపితే ఆధ్యాత్మిక జగత్తుండదు. మరి ఒక్కటే రథంలో కదా సమరాలు మరి అంటే ఒక ఆధ్యాత్మిక జగత్తు యొక్క మత్స్యకి ఒక అవగాహన, అది ఎంత ప్రమోత్కృష్టంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది అనే దానికి ఈ రథం యొక్క వర్ణ ఇంకా మీకే స్థలాన్ని నేను అడుగుతుంది. అది దాని గురించి అంత రథం అనమాట దాంట్లో విధానంలో కూడా ఎక్కువగా నేను బయలుదేరి వెళ్ళేవాడిని. ఆ వినశ వనం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ శ్రీరాముడు ఒక వనజనుడి గోపబాలుడితో కాపాడాడుతున్నాడంట. ఎవరిని భగవంతుడు ఆయన ఏకాంతంగా ఉన్నాడు, ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా ఆయన కాపలా దాస్తూ ఉన్నాడంట. రాధారాణి వెళ్ళి నేను కృష్ణుడు ఎక్కడున్నాడు, స్వామివారి లోపల ఉన్నారు ఎవరు వెళ్ళడానికి. ఆ రాధారాణి వీళ్ళు 100 మంది ఉండేది, 6 కోట్ల మంది 6 కోట్ల మంది 63 కోట్లు మంది వీళ్ళు ఉన్నారనమాట. ఈ 100 మంది ఏం చేస్తారు, వెళ్ళిపోయారు పక్కకి, లోపలికి రాధారాణి వెళుతుంది అనమాట. అయితే రాధారాణి వస్తుంది అన్నటువంటి విషయం తెలిసిన తక్షణమే కృష్ణుడు తక్కువ అర్థం. అప్పుడు రాధారాణి వేదమని కూడా ఆమె ఏం చేసింది అంటే ఆమె కృష్ణుడు ఎప్పుడైతే అదృష్టం అవుతాడో ఆమె కూడా ఒక నదిలాగా మారిపోయింది అనమాట. అది నదిలాగా మారిపోయింది. ఆమె కూడా 100 మిలియన్ల యోజన విస్తీర్ణంలో ఆధ్యాత్మిక జగత్తులో విరజనది ఉంటుందంట. 100 మిలియన్ల యోజనల విస్తీర్ణంలో ఉంటుందంట విరజనది. అంత పెద్దది అనమాట. అన్ని నదులకి కూడా ఆమె మూలం అనమాట విరజనది. లోపల కృష్ణుడు వెళ్తానికి వచ్చిన ఆందోళనగా అయిపోయింది. మళ్ళా కృష్ణుడు వచ్చాడు అనమాట. దాకాని ఇంకా అట్లా ఎవరో కనిపించట్లేదని చెప్పి ఆమె వెళ్ళిపోయింది అనమాట. కృష్ణుని చాలా ఆగ్రహించి తిట్టుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. అది ఆ వెళ్ళిపోయిన పక్షుడే మళ్ళా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. చూస్తే ఇక్కడ ఈమె నదిలాగా అయిపోయింది అనమాట. అప్పుడు ఆ విరజ నది మీద ఉన్నటువంటి విరజ మీద ఉన్నటువంటి ఆయనకి ఉన్నటువంటి అభిమానంతో గిరిజన నీవు నదిగా మారడం కాదు, నీ రూపాన్ని నువ్వు తీసుకుని మరలా నా ముందు ప్రత్యక్షం అవ్వాలా అని భగవంతుడు ఆదేశిస్తాడు. అప్పుడు మళ్ళీ ఆమె రూపాన్ని ఆమె తీసుకుని ప్రత్యక్షం అవుతుంది. ప్రత్యక్షమైన తర్వాత ఆమె యొక్క భగవంతుని యొక్క సాంగత్యంలో ఆమెకు 7 మంది కొత్తలు పుడతారు అనమాట. వాళ్ళు సప్త సముద్రాలు అనమాట. గిరిజనదికి 7 మంది కొత్తలు పుడతారు అనమాట, సప్త సముద్రాలు. అయితే ఆ 7 మంది పుట్టిన పుట్టిన తర్వాత చిన్న పుట్టుడు ఒకసారి పెద్ద అమ్మను అనేది పొడత పెట్టారని చెప్పి ఏడుస్తూ భగవంతుడి ఆ భగవంతుడు ఉన్న సమయంలో వేదన దగ్గరికి వస్తాడు అనమాట. భగవంతుడు ఇటువంటి ఆధ్యాత్మిక జగత్తులో ఏడుపు ఏంటి అని చెప్పి ఆయన అక్కడంతా తెలుసుకుని చెప్తాడు. సరే ఆమె తల్లి ఉంది కదా చూసుకుంటారు ఏడుపులు నాకు దేనికి అని చెప్పి ఆయన చూసుకుని చెప్తాడు. అప్పుడు వేదనదికి చాలా కోపం వస్తుందంట, నువ్వు ఏడవడం వల్ల భగవంతుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పి వాళ్ళ 7 మంది పుట్టుడిని కూడా శపిస్తుంది అనమాట. మీరందరూ కూడా ఇక్కడ ఇటువంటి ఏడపులు రాజ్యాంతాలు ఆధ్యాత్మిక జగత్తులు ఉండవు, అందుకని చెప్పి మీరు భౌతిక జగత్తులో పోయి అక్కడ జన్మించండి, అక్కడ ఈ యొక్క దీపాల్లో సప్త దీపాల మీద సప్త సముద్రాలుగా మీరు అక్కడ పుట్టుదో అని చెప్పి లాస్ట్ పిల్లవాడిని ఉప్పు సముద్రంగా నువ్వు ఉండు అని చెప్పి శపిస్తుంది. మిగిలిన 6 ఒకరేమో పాల సముద్రం, ఒకరేమో తెలుగు సముద్రం, ఒకరేమో నీలి సముద్రం, ఒకరేమో పాలు పెరుగు నెయ్యి తర్వాత మద్యం సుర మద్యం పెట్టి సముద్రం ఆంధ్ర వాళ్ళు తెలిపోతారు ఎక్కడ పెట్టుకుంటారు మద్యంతో కూడా ఒక సముద్రం అంట. సో ఇట్లాగా పేరుతో ఒక సముద్రం, ఇక్కడ ఒక్కొక్కటి తర్వాత చక్కెర నీళ్ళతో ఒక సముద్రం, ఇక్కడ 7 సముద్రాలు ఒకటి మాత్రం ఉంటుంది మీరు చిన్నవాడు చివరి వాడు ఈ సముద్రాలుగా వాళ్ళని శపించడం జరుగుతుంది అనమాట. మరి భగవంతుడు ఎట్లాగో ఇక్కడ విరజనదిని మనం వదిలిపెట్టాం కదా, అప్పుడు మన రాధ నా కోసం వేచి ఉండేమో అని చెప్పి రాధారాణి యొక్క అంతఃపురం దగ్గరికి వెళ్తారనమాట. ఈ సుధాం శ్రీరాముడు ఈ గోపబాలుడు వీళ్ళందరూ కూడా కలిసి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. వెళితే రాధారాణి చాలా కోపంగా ఉంటుంది అనమాట, నన్ను నిర్లక్ష్యం చేసి మీరు అక్కడికి వెళ్ళిపోతారా సేవ ఆమె దగ్గర తీసుకునేదానికి అని చెప్పి చాలా ఆగ్రహించి కృష్ణుణ్ణి నువ్వు మోసగాడి తిరుగుబోతివి నువ్వు అది ఇది నిన్ను నమ్మిందే చాలా తప్పు అది ఇది అని చెప్పి సూచిస్తూ ఉంటారండి. ఆమె అక్కడ ఉన్నటువంటి సతీజులకు గోపికలకు కూడా చెప్తుంది అనమాట, అక్షరలోకి అనుమతించడానికి అది కృష్ణుని నా అంతరంగిక అంతఃపురంలోకి అని చెప్పి వాళ్ళందరూ కూడా కృష్ణుని లోపల కూడా అనుమతించారనమాట. ఈ లోపల సింహాముడు అంటాడు, ఏ నీకేమో పిచ్చి పెట్టిందా, ఎవరనుకుంటున్నారు, ఎవరు మాపుతున్నారు మీరు, వేరేమని చెప్పి భగవంతుని ముందుకు పంపిస్తాడనమాట. అక్కడికి వెళ్తే రామయ్యని కూడా చాలా తీవ్రంగా భగవంతుని ఖండిస్తుంది అనమాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సఖీజనులు వాళ్ళు ఏమంటారంటే, స్వామి ఇప్పుడు రామరాణి చాలా ఆగ్రహంగా ఉంది, మీరు ఉత్తరం ఏంటి అంటే మీకేమయ్యా చాలా మంది ఉన్నారు కదా గోపికలు, ఎవరో ఒక గోపిక దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ శాంతిని పొందండి, ఈ ప్రస్తుతానికి ఆధారాన్ని విడిచిపెట్టండి అని చెప్పి వాళ్ళందరూ కూడా మిగిలిన గోపికలందరూ కూడా నచ్చజేస్తారనమాట. పద్మావతి దగ్గరికి వెళ్ళండి, చంద్రావళి దగ్గరికి వెళ్ళండి, ఇంకో దగ్గరికి వెళ్ళండి, ఇంకో దగ్గరికి వెళ్ళండి అని చెప్పి నచ్చజేస్తారు. ఇలా కృష్ణుడు వల్ల ఇలా నది దగ్గరికి ఆయన సాగుతూ ఉంటే ఈ లోపల శ్రీరాముడు అంటాడు అనమాట, ఎంత మీకు రాధే రాధన మాట, మీకు ఎంత భగవంతుని మీద అధికారం ఉన్నట్టు అని ఈ రకంగా భగవంతుని అవమానించడం నేను సహించలేకుండా ఉన్నాను అని చెప్పి ఈయన రాధారాణి మీదకి చాలా ఆగ్రహంగా మాట్లాడతాడు అనమాట. మాట్లాడేసరికి రాధారాణి ఏమంటుంది అంటే, అని మాకులో చెప్పేందుకు వాడు అయ్యాడు అని చెప్పి శ్రీరాముని శపిస్తుంది, నువ్వు భూలోకంలో రాక్షసుడిగా జన్మించు అని చెప్పి ఆ శ్రీరాముడే శంఖచూడుగా అవతరిస్తాడు అనమాట. భూలోకంలో శంఖచూడు వచ్చి శ్రీరాముడు అనమాట అవతరిస్తాడు. మనకి ప్రతిగా శ్రీరాముడు శపిస్తాడు అంటే, భగవంతుడు నీకొక్కడానికి ప్రభువు కాదమ్మా, సర్వ జీవులకి ప్రభువు, ఒకే ఒక పురుషుడు అని కృష్ణుడు మిగిలిన వాళ్ళంతా పట్టితే అందరికీ ఆయన అటెండ్ ఆయన ఆయన ప్రేమను పంచాలా, నేను ఇక్కడ నాకే ఆయన ప్రేమ లభించాలా అనేటువంటి భావన పొందావు, ఆ భావన ఆధ్యాత్మిక జగత్తులో ఉండడం కాదు, అందువల్ల నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను రాదే, నువ్వు భూలోకంలో జన్మించు, అప్పుడు కూడా జన్మించినప్పుడు ఆ భగవంతుని యొక్క సాంగత్యం కొంత సమయం నీకు లభిస్తుంది, తర్వాత భగవంతుని యొక్క సాంగత్యం నీకు లభించక నీకు ప్రతి కూడా వేరే వాడు అవుతాడు అని చెప్పి ఆమె అని రాధారాణిని శపిస్తాడు అనమాట. అంటే తల్లి శాశ్వతమైనటువంటి భగవంతుని యొక్క ఆమె భార్య, ఆమె యొక్క భగవంతుని యొక్క శక్తి అనమాట, అపారమీయ శక్తి, ఆమె మీద ఎవరికి అధికారం ఉండడానికి అవకాశం లేదనమాట. అందుకని భగవంతుడు ఈ శ్రీరాముని యొక్క ఆ శాపాన్ని సత్యం చేయడం కోసం తర్వాత ఆయన ఏం చేస్తాడు అంటే అభిమన్యుని యొక్క అవతారం భగవంతుడే ఆయన అంశతోనే వేస్తాడనమాట. సో ఈ శ్రీరాముని శాపం వల్ల ఆమె అక్కడ దొరుకుతుంది, కొంత సమయం కృష్ణుడితో సాంగత్యం లభిస్తుంది, తర్వాత వివాహం వేడుగా అవుతుంది, తర్వాత 100 సంవత్సరాలు కృష్ణునికి దూరంగా విరహంగా దొరుకుతారనమాట. అంటే భగవంతుడు ఆయన వేళ చేసినంత వరకు కూడా రాధారాణి ఉండింది, కానీ ఆయనకు కలవలేదు అనమాట, ఆ విరహంగా ఉండింది అనమాట. ఈ విరహ భావన, గోపిక విరహ భావన అనేటువంటిది ముఖ్యంగా నేను ఎందుకు జరిగింది అని ఆచార్యులు వర్ణిస్తూ ఉన్నారు అంటే, మనం ఈ భౌతిక జగత్తులో మనం భగవంతుడు మనతో ఉన్నప్పుడు సేవ చేస్తూ ఉంటారు ఒక విషయం, భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు లేకుండా ఇక్కడ ఉంటాం మనం, లేకుండా ఉన్నప్పుడు కూడా భగవంతుని ఎట్లా మనం సేవించాలనే దానికి గోపికలు ఉదాహరణ. ఉదాహరణలో భగవంతుడు ఎవరిపై వెళ్ళిపోయాడు, కానీ భగవంతుడు ఎదురుపెట్టి వెళ్ళమాటని మనసాలకరమైన వారి ఆలోచనలన్నీ కూడా భగవంతునితో ముందు ఉన్నాయన్నమాట. ఎప్పుడు భగవంతుని మార్చుకోలేదన్నమాట. అందుకని గోపికల యొక్క భావన వల్ల వృందావనాన్ని కృష్ణుడు ఎప్పుడు ఎందుకు పెట్టలేదు అని చెప్పి ఆచార్యం చెప్తున్నాడు. మన భావనలో ఎప్పుడు కృష్ణుడు అట్లాగే ఉన్నాడు, భావనలో ఎప్పుడు కృష్ణుడు అట్లాగే ఉన్నాడు, కృష్ణుడు ఎప్పుడు కూడా వృందావనాన్ని విడిచిపెట్టలేదన్నమాట. సో మనకి భగవంతుడు లేనప్పుడు ఏ విధంగా ఆయన యొక్క ఆలోచనలో జీవితాన్ని గడపాలా అనేటువంటి తెలివికి వచ్చేది గోపికలు అనమాట. పని చేస్తున్నారు వృందావనంలో 2 రోజుల కిందట కూడా 3 రోజుల కిందట చెప్పినట్టున్నాడు, కొంతమంది గోపిక వచ్చి కృష్ణుడు ఖాళీగా లేదా ఒక 8 గోపికలు ఏమో తాను లాగా లోచన చేస్తూ ఉన్నారు అనమాట. దానిలో ఒక మంత్రి కృష్ణుడు యొక్క వేషం వేసుకొని రైతులు వాళ్ళ మీద దొంగతూ ఉందన్నమాట, ఖాళీని మార్గం చేసినట్టుగా లోచన చేస్తూ ఉంది వాళ్ళ మీద. మిగిలినటువంటి గోపికలందరూ ఆ దృశ్యాన్ని చూస్తూ ఆ కృష్ణుడు వారు స్మరణ చేస్తూ అశ్రుగాలు కారుస్తూ కృష్ణ 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 కృష్ణ, ఇంకో గోపిక దగ్గర నుంచి కృష్ణుడు రెండు దొంగతనం చేసినట్టుగా ఇంకో గోపిక నటిస్తూ ఉందన్నమాట. ఆయన మిగిలినటువంటి గోపికలు అందరూ చూస్తూ అది స్మరిస్తూ వాళ్ళు కృష్ణ 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 అని చెప్పి విగ్రహంలో వస్తున్నారు. ఈ రకంగా వాళ్ళ మాటల్లో కృష్ణ, వాళ్ళ యొక్క జ్ఞానంలో కృష్ణ, మిత్రంలో కృష్ణ, జాగ్రత్తంలో కృష్ణ, అన్ని సమయాల్లో కూడా ఆ కృష్ణ 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 కృష్ణ. నన్ను మహారాజ్ కూడా ఒకడు ఈ పంపిస్తాడు అనమాట, వాళ్ళు నా గురించి ఏడుస్తూ ఉన్నారు, ఏడుస్తున్నాను పెంచిపోయేపోయి నువ్వు పెద్ద జ్ఞానే కదా, నాకు లెక్చర్ ఇస్తే కూర్చుంటావు, నాకేం చెప్పి ఉపయోగం ఏముంది. ఉద్యోగులు అంటే ఎంత బృహస్పతి యొక్క శిష్యుడు అనమాట. అందుకని చెప్పి ఆయన కొంచెం ఇదిందోలంట ఏమని అంటే నేను పెద్ద జ్ఞానిని. ఒక్కసారి మనం మనం కూడా తెలియదు పెద్దలతో మాట్లాడటం ఎట్లాగా అంటే కృష్ణుడికే లెక్చర్స్ ఇచ్చేవాడంట ఉద్యోగులు పోయి జ్ఞానము తర్వాత అది ఇది అని చెప్పి చెక్ చేసేవాడంట. అప్పుడు కృష్ణుడు నాకేం చెప్తావు ఇవ్వరు నీ బృందావనానికి వెళ్ళారు గోపికలు, ముఖ్యంగా నంద మహారాజు యశోదప్ప వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళు ఏడు పానిపించు అని చెప్పి చెప్పారు. అక్కడికి వెళ్తే ఒక నంద మహారాజు దగ్గరికి వెళ్తే నంద మహారాజు అంటున్నారంట, నంద మహారాజు హే కృష్ణ లక్ష్మి సైలెంట్ హై నంద మహారాజ్ నంద మహారాజు చెప్తున్నారంట ఉంటున్నాయంట నంద మహారాజుతో. అయినా మీరు కృష్ణ 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 అని చెప్పి పెట్టిస్తున్నారు ఏంటి, అసలు కృష్ణుడు ఎవరు అనుకున్నారు, నిజంగా అనుకుంటున్నారు కాదు, కృష్ణుడు సాక్షాత్ నారాయణుడు అట్లాంటి బ్రహ్మనారాయణుడు నీకొక్కడికి ఇక్కడ అందరికీ ప్రభు ఆయన ఆర్తి ఏంటి అని చెప్పి చెప్పి ఆయన చెప్తున్నాడు లక్ష్య. అప్పుడు నంద బాబా అంటాడు మీకు ఆయన అఖిలంలోకి బ్రహ్మాండ నాయకుడేమో, మీకు దేవదేవుడేమో, మీకు అదేమో, మీకు ఇదేమో, నాకు మాత్రం నా కృష్ణ నా కోపాలు ఎట్లయ్యా ఏడవకుండా ఉండడం ఉంటాం. ఈ పానుపు చూస్తాను ఈ మంచం దాని మీద వాడు పడుకుని చిరునందా హాసంతో కృష్ణుడు నిద్రపోయేటప్పుడు కూడా ఆ యొక్క ముఖం చిరునందా హాసంతో ఉందంట, అది నవ్వు ఆ చిరు హాసం అది ఆ నవ్వుతూ అట్లా ప్రశాంతంగా ఆయన పడుకోనంటే ఆ భాగవతం తర్వాత ఆచార్యులు తర్వాత గట్టి దగ్గర మీద వివరిస్తుంది అనమాట. ఆ ముఖం చూస్తే ముక్తి వచ్చేస్తుంది అంట, అందుకనే ముఖం మీద ఆయన ఆ నవ్వు ముఖం చూస్తే ముక్తి వచ్చేస్తుందంట. అంత అంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోతా అన్ని అంత మంగళకరంగా ఉంది భగవంతుని యొక్క ముఖారవిందం, అంత అందంగా అంత ఆనందంగా ఆధారంగా ఉందన్నమాట. నా చిన్ని కృష్ణ ఈ మంచం మీద ఆ రకంగా పనుకున్నట్టుగానే ఉంటుంది, మరి ఎట్లాగయ్యా నేను ఏడకుండా ఉంటాను. సరే ఇక్కడ ఉంటే ఈ బెడ్రూమ్లో ఉంటే నాకు మీరు ముక్తం చేస్తున్నారు కృష్ణయ్య అని చెప్పి అక్కడ దోషాల్లోకి పోతారు. ఆ దోషాల్లోకి పోతే తప్పడం లేస్తూ నడకలు రానప్పుడు నిలబడాలనేటువంటి ఉద్దేశంతో గోవుల యొక్క తోకలు కట్టుకుని సపోర్ట్ కోసం నిలబడినప్పుడు ఆ గోవులు దగ్గర పారిపోతూ ఉంటే ఆ తోకలు గట్టిగా పట్టుకుంటే కృష్ణయ్య అవన్నీ స్కేటింగ్ లాగా మొత్తం ఇచ్చుకొని మొత్తం దోషాలు దిస్తున్నాయి. అక్కడికి వెళ్తే అది గుర్తు వస్తుంది, అట్లే మర్చిపోమంటాం నేను. సరే ఇక్కడంతా దేనికంటే యమున దగ్గరికి వెళ్తే ఆ యమున దగ్గరికి వెళ్తే ఆ కాలు యొక్క పరణం వారి యొక్క మహాన్ని అనుభవం కోసం ఆయన లక్ష్యం చేసినటువంటి ఆ కృష్ణ అది గుర్తొస్తుంది. ఆ ఇక్కడ ఉంటే ఇక్కడ గుర్తొస్తుంది అని చెప్పి ఈ రోజుల దగ్గరికి వెళ్తే 7 రోజులు ఆ మహాపర్వతాన్ని తన చిటికిన వెళ్ళిపోయి ఎత్తుకొని నిర్మలంగా అందరికీ దర్శనం ఇస్తున్నట్లు అది గుర్తొస్తుంది. ఎట్లయ్యా నేను మర్చిపోమంటాను ఆ కృష్ణుని. సో ఈ రకంగా వాళ్ళందరూ కూడా 24 గంటలు శ్వాస పీల్చిన శ్వాస వదిలిన కృష్ణ 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 కృష్ణ. సో ఈ గోపిక స్త్రీలందరూ కూడా ఆ కృష్ణుడు లేకపోయినా కానీ ఆ కృష్ణుని యొక్క విరహంలో ఏ రకంగా జీవితాన్ని గడపాలా అన్నటువంటిది మనకు ఒక మార్గదర్శకం చూపించారు అన్నమాట. సో ఇక్కడ ముఖ్యంగా రాబడాన్ని ఈ భౌతిక జగత్తులో ఆమె జన్మించడం తర్వాత ఈ అభిమన్యుని వివాహం చేసుకోవడం దీనికి కారణం ఆ శ్రీభావుని యొక్క శాపం వల్ల. సో మనం కూడా ఎవరన్నా భక్తులు భగవంతుని విశ్రమంతా ప్రోత్సహించారు మనం దాన్ని సాధించపరచుకోవాలి, నేనే చేయాలి వాళ్ళు కాదు. గోపికా భావన ప్రభుపాదు గారు వర్తపుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, 10% ఎవరైనా సేవ చేయగలిగితే ఆమె రాజరాణి 100% సేవ చేయగలిగిన ఆమె, ఆ 10% సేవ చేయగలిగిన ఆమె రాజరాణిపై అడ్డంపడదు అనమాట. ఆమె ఏం చేస్తుందంటే 20% ఎవరైనా తనకన్నా ఒక 10% ఎక్కువగా సేవ చేయగలిగిన వాళ్ళకి ఈ 20% దానిపై సపోర్ట్ చేస్తుంది. ఆ 20% సేవ చేయగలిగిన ఆమె 30% దానికి సపోర్ట్ చేస్తారు, ఈ 30% ఆమె 40% అందరూ ఆడడానికి సపోర్ట్ చేస్తారు. ఈ చెప్తూ ఆధ్యాత్మిక గురువుకి మనందరం సపోర్ట్ చేస్తే గురువు ఆడడానికి సపోర్ట్ చేస్తారు, అది భగవంతుడికి చేరుతుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తారు. దానికని సో కాగా భౌతిక జగత్తులో అభిమన్యు వివాహం చేసుకోవడం విగ్రహంలో ఉండడం దానికి కారణం శ్రీరాముని యొక్క షాప్. రాజేష్ నీ క్వశ్చన్ వల్ల ఈరోజు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేక ఎనీ డౌట్స్? అవును సార్, అది బ్రహ్మాదివ్యవస్థ పురాణంలో స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే పవనాన్ని ఎవరు లక్ష్మి, పవనాన్ని ఎవరు శ్రీశక్తికి మూల అన్నమాట. ఆమె భగవంతుని యొక్క శాశ్వతమైనటువంటి ఆత్మలు అనమాట. మరి ఆమె మీద ఎవరికైనా అధికారం ఉంటుంది? ఊహించుకోగలం. భగవంతుడు కాకుండా ఇంకెవరైనా కానీ బ్రహ్మాదివ్యవస్థ ప్రయాణం చేస్తుంది భగవంతుని యొక్క అర్థ అర్థాలనే అభిమతి. అయితే అక్కడ అవతారం లేని కృష్ణుడికి ప్రాముఖ్యత ఉంది కాబట్టి కొన్ని అల్మోనియం సైలెంట్ లో ఉన్నాం. ఇంగ్లీష్ లో కూడా కొంచెం స్పెలింగ్స్ దగ్గర దగ్గర ఉంటుంది అనమాట. ఎస్ సైలెంట్ అంటారు, ఎల్ సైలెంట్ ప్రొనౌన్సియేషన్ ఆ రకంగా అల్మోనియం సైలెంట్ లో అవతారమైన ప్రాముఖ్యత లేదు. నామమాత్రపు మర్తగా చేస్తారు. అభిమన్యుడు కాదు, అజ్ఞాన కుమారుడు కాదు. ఈ అభిమన్యు వేరు, అభిమన్యు వేరు. సాధారణ పదార్థ అభిమన్యు వేరు, చంద్రుని అర్జును యొక్క కుమారుడు అభిమన్యుడు వేరు. నేను చూడదు తులసి దేవి యొక్క భర్త, తర్వాత యవనుడు, తర్వాత శంకరచూడు ఏంటి అంటే భగవంతుడు అతన్ని సంహరిస్తాడు అనమాట. కృష్ణదేవిలో వస్తున్నాడు ఒకసారి ఈ గోపికలను అపహరించడానికి ప్రయత్నం చేస్తాడు భగవంతుడు, సంహారం చేస్తాడు. అదే భగవంతుడు ప్రతిసారి ఏదో పాలించినప్పుడు ఇమీడియట్ గా వీళ్ళందరికీ మొత్తం ప్రూఫ్ అంతగా వెళ్ళిపోతారు. అది మీద వెళ్ళిపోతారు ఆధ్యాత్మిక దగ్గర. యాక్చువల్ ఎవరికి అది ఒక కొత్త క్రియేషన్ అనమాట, క్యారెక్టర్ క్రియేట్ చేయడం అభిమన్యుడు. తర్వాత ఆయన్ని ఆ క్యారెక్టర్ జస్ట్ వేసి పోషణ లేనటువంటి క్యారెక్టర్ అనమాట. ఆధ్యాత్మిక జగత్తులు అభిమన్యు అవసరం లేదు. అందుకని చెప్పి టెంపరీగా ఆ శాపం కోసం ఆ రకంగా అభిమన్యుని సృష్టించారు. తర్వాత మళ్ళీ భగవంతుని తీసుకుంటారు. మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే స్త్రీ ప్రకృతి అంటే పురుష రూపం మనకు ఉన్నప్పటికీ కూడా పురుషుని చేత ప్రకృతి అనుభవించబడుతుంది అనమాట. అంటే మనం పురుష రూపంలో ఉన్నప్పటికీ కూడా మనం భగవంతుల చేత అనుభవించబడాలి. అంటే మనం ఆయన మీద ద్రోహం చేయాలి, మనం ఎంజాయ్ కాదు అనేది అర్థం. ప్రకృతి భగవంతుడు తప్పించిన మిగిలినంతా ప్రకృతి స్త్రీ అంటే అర్థం ఏంటి అంటే మనం ఆయన యొక్క సర్వెన్సీ కానీ మనం భోక్తరం కాదు. అది అక్కడ అర్థం చేసుకుంటుంది. అక్కడ రూపం ఉంటే లేకపోతే అందరూ స్త్రీ ఒక్కటి కృష్ణుడు అంటే అది వెరైటీ ఉంటుంది చెప్పండి. జస్ట్ ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబం భౌతిక జగత్తు అనమాట. ఇక్కడ ఏమైనా ఆధిటేబుల్ అన్ని ఎక్కడ ఉంటాయి, అక్కడ శాశ్వతం ఇక్కడ శాశ్వతం, అది వ్యత్యాసం. నిర్వహించుకోండి అందరు హిందువులు ఇక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఎందుకు ఇక్కడ నెమ్మదండి అక్కడ ఎందుకు ఉండాలా, అందరూ మనుషులు ఉంటే బాగుంటుంది కదా అంటే మన నెమ్మదిలో ఈ ఆధ్యాత్మిక జగత్తులో లేకుండా ఆ నెమ్మదిని నృత్యం చేయకుండా భగవంతునికి ఆహ్లాదం ఇవ్వకుండా ఉంటే ఎన్నో ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి ఈ జంతువు అలా అభివృద్ధి జరిగిపోతే ఎక్కడే అంత అద్భుతంగా ఉంటే అక్కడ ఎందుకు ఉండకూడదు, ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఇక్కడ ఉండే వెరైటీస్ అన్నీ అక్కడ ఉంటాయి, కానీ అంటే శాశ్వతం ఇక్కడ శాశ్వతం. కాన్షియస్ కాదు అక్కడ. ఇక్కడ ఏంటి అంటే బాడీ అండ్ సోల్ డిఫరెంట్, అక్కడ బాడీ సోల్ రెండు ఒకటే. అదే వ్యత్యాసం. తర్వాత మీ యొక్క భావన దొరికి రూపంలో లెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. మీ బాడీ పట్టచక్కని మార్చుకోవచ్చు కదా, అక్కడ వేరొక ఎక్స్ప్రెషన్ వెళ్ళకూడదు ఆమెలో, వైకుంఠం వెళ్ళదు అనమాట, వెళ్ళకూడదు ఆమెలో. మరొకటి రూపకాలు అందరితో పాడుతూ ఉన్నాడు అనమాట. పాడుతూ ఉన్నట్టు భగవంతుడు అనుకుంటాడు, నేను మంచి సెలయ్యలో స్విమ్మింగ్ చేయాలని. ఒక ఆత్మ చెప్పలేరైపోతుంది, ఒక సరస్వతి కొలమైపోతుంది. అప్పుడు కృష్ణుడు మన నుంచిగా ధైర్యం చేస్తాడు. సో ఆ యొక్క ఆత్మ ఆ శరీరం లేక అయిపోయి ఆ భగవంతుని యొక్క సాంగత్యం ఆ నీటిలో స్నానం చేస్తూ ఉంటే భగవంతుడు ఆ నీరు జీవి అనమాట. గంగ ఎట్లాగా జీవో అదే రకంగా భగవంతుని యొక్క సాంగత్యం లభిస్తుంది ఆ జీవికి. సో ఆ జీవి ఎంజాయ్ చేస్తాడు నీరులాగా అయిపోయి భగవంతుని. తర్వాత భగవంతుడు శూన్యం అంతా అయిపోయిన తర్వాత చక్కని గతి మీదకి వస్తాడు అనమాట. గతి మీద ఉండగానే ఇంకొక ఆత్మ అనుకుంటాడు మంచి టక్కి టవల్ స్మూత్ వేసుకోవాలి భగవంతుడు కానీ టక్కని చెప్తారు మంచి టవల్ లాగా చెప్తారు దాన్ని భగవంతుడు తీసుకొని వెళ్ళడం తెచ్చుకుంటాడు టైం తెచ్చుకుంటాడు. సో అట్లనే స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా జీవులకి మన యొక్క మనోభావాన్ని బట్టి భగవంతుని సేవ చేస్తున్న దానికి ఇక్కడ ఏది ఏ చేసినా కానీ అది కాపీనే కొన్ని దినాలు అక్కడ ఉంది. ఇక్కడ ఇక్కడ ఇప్పుడు వీళ్ళు పెద్ద పెద్ద స్టార్ మూవీస్ తీసుకుని ఉన్నట్టు లేదు సృష్టించినట్టుగా కంప్యూటర్ యానిమేషన్స్ అన్నీ అక్కడ జరిగేది ఏం ఎక్కడ సృష్టించగలండి అక్కడ ఉండేది దాన్ని కొంచెం నమ్మినా ఇక్కడ సృష్టిస్తున్నారు అంతే. అంటే లక్ష్మీదేవులు చాలా మంది ఉంటారు. లక్ష్మీ సహస్ర సదసంభ్రమ సైత్య భావన సహస్ర కోటి లక్ష్మీలు ఉంటారంట అని రాదని వస్తారు. అందరూ లక్ష్మికి సోర్స్ వచ్చి రాదరాడు, అందరూ స్త్రీలకి సోర్స్ వచ్చి స్త్రీ అంశకి సోర్స్ వచ్చి రాదరాడు. ఎట్లా ఈ పురుషులకి సృష్టికంత ఆధారం ఎట్లా కృష్ణుడు ఇక స్త్రీ చేసి అంతా ఆధారం వచ్చి రాదరాడు మూలదేవి అనమాట. సో కొన్ని లక్ష్మీలు సహస్ర కోటి లక్ష్మీలు ఉంటారు. తర్వాత నారాయణుడు వచ్చి శాస్త్రం ఇది కొంచెం దీక్ష వ్యాప్తి అనమాట. సేమ్ కృష్ణ నారాయణ ఒకటే కానీ నారాయణుడు కృష్ణుని ఎప్పుడు దర్శించే అవకాశం ఉంది అని చెప్పి తెలియ చేస్తూ ఉంటాను. అది మహాభారతంలో చాలా క్లియర్ గా ఉందన్నమాట. ఒకసారి ఒక బ్రాహ్మణుడికి పుత్రుని చనిపోతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు ద్వారకలో. అప్పుడు చనిపోతూ ఉంటే అతను వచ్చి నా పుత్రుడు చనిపోతున్నారంటే కారణం కృష్ణ నీ పరిపాలన బాగాలేదు అందుకో నా పుత్రులు వెళ్తాడు నువ్వు యూ ఆర్ ది రెస్పాన్సిబుల్. అప్పుడు అర్జునుడు వస్తాడు అక్కడికి అనమాట. వస్తే కృష్ణ అలా రకంగా నిందిస్తుంటే ఆగ్రహం వస్తుంది నీ పిల్లల్ని నిందించి చేస్తారంట. నేను మాట్లాడతాను బాగాలేదు అనమాట. అమ్మ అర్జునుడు కూడా ఏమైనా నువ్వు మాట ఇచ్చావు నువ్వు కాలేకపోయావు. అప్పుడు కృష్ణ దగ్గర కల్పయుద్ధం చేస్తాడమ్మా నేను అగ్ని ప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేసుకుంటాడమ్మా. ఇలా చేసేస్తానంటే లేదు నేను తీసుకెళ్తాను రా అంట తీసుకెళ్తాను రా అని చెప్పి చెప్పి అర్జునుడు ఎక్కించుకొని కృష్ణుడు నారాయణ దగ్గరికి వెళ్తాడు అనమాట. వెళ్తే అక్కడ ఇద్దరు మిమ్మల్ని ఆయన పట్టుకొని ఉంటాడు. ఇద్దరు పడుతున్నాడు ఆ పిల్లల్ని అంటే కృష్ణుడు దర్శించుకుని ఒకసారి దర్శనం చేయాలి నేను ఇక్కడ ఇతరులు కృష్ణ దర్శనం చేద్దాం అని చెప్పి నేను చెప్తాను. సో భావన అది భావన చెప్పాడు భావన ఓకే మనం చేద్దాము.